మాతృదేవో భవ.
అమ్మ ప్రేమ కన్నా కమదనము లేదు, తెలుగు భాష కన్నా తినలేదు, దీనసేవ కన్నా తీర్థయాత్రయలేదు, దైవభక్తి కన్నా ధనము లేదు.
ఎబియన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1783 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 483 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇంతవరకు అమ్మవారి మీద ప్రార్థనల్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి అమ్మ ప్రేమ తెలుగు భాష అనడంలో ఉద్దేశం ఏమిటో ప్రేక్షకులకి ఈ శుభప్రద సూర్యోదయ సమయంలో అర్థమయ్యే ఉంటుంది.
అమ్మ ప్రేమ కన్న కమదనము లేదు, తెలుగు భాష కన్నా తేనెలేదు, దీనసేవ కన్న తీర్థయాత్రయలేదు, దైవభక్తి కన్నా ధనము లేదు.
అమ్మ ప్రేమ కంటే కమ్మదనం వేరే ఉంటుంది అని ఎవరూ చెప్పలేరు, ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు, ఒప్పుకోలేని విషయం. తల్లి కంటే ఎక్కువ ప్రేమించేవారు ఉండే అవకాశమే లేదు. అలాగే తెలుగు భాష కంటే తేనె ఉండే అవకాశం కూడా లేదు. భాష ఎందుకు తీయనిది అని తెలుగు భాష అని అంటారు అంటే, ఏదో మన భాష కాబట్టి మన అభిమానంతో మాట్లాడడం కాదు, అయితే ఎవరి భాష వారికి తీయంది. తీయదనం అంటే మాధుర్యం. ఏ భాషలోనూ మాధుర్యమైనా మాట్లాడినప్పుడు కంటే ఎక్కువగా పాట పాడినప్పుడు తెలుస్తుంది. ఒక పాట పాడినా పద్యం పాడినా కాస్త సంగీతాన్ని జోడించి కొద్దిగా రాగమాధుర్యంతో వినిపించడం తెలుగువారి సంప్రదాయం. మన పాటల్లోనూ సంగీత కచేరీలోనే కాదు, నాటకాల్లో కూడా ఆ రాగానికి ప్రాధాన్యం ఉంది. చలనచిత్రాల్లో కూడా కొద్దిగా రాగం జోడించే పాడతారు. ఆ రాగమాధుర్యంతో పద్యాన్ని కానీ పాటను కానీ వినిపించాలి అంటే చివర అచ్చులు ఉండాలి. తెలుగులో ఎక్కువ పదాలు అచ్చులతో ముగుస్తాయి. నువ్వు, నేను, అటక, చల్ల, బుజ్జి, ఇటువంటి మాటలన్నీ మీరు ఏదైనా గమనించండి. అకారము, ఇకారము, ఉకారము, ఎకారము, ఏకారము, ఒకారము, ఓకారము, ఔకారము, ఏదో ఒక అచ్చు చివర ఉంటుంది. హల్లు చివర ఉండేటువంటి పదాలు మనకి చాలా తక్కువ. చేషన్, చూషన్ లాంటి నకార పొల్లుతో ఉండే పదాలు గ్రాంధిక భాషలో పద్యాల్లో మాత్రమే ఉంటాయి, మామూలు వాడుకలో ఉండవు. ఇంగ్లీషులో లాగా లెటర్, పాయింట్ అని చివర హల్లుతో ముగిసేటువంటి పదాలు మనకి చాలా తక్కువ. సంస్కృతంలో మళ్ళీ అచ్చులు, అజంత పదాలు, హలంత పదాలు సమానంగా ఉంటాయి. తెలుగులో మాత్రం 90% అజంత పదాలే ఉంటాయి. అచ్చుతో అంతమైనప్పుడు ఏమవుతుంది, అకారంతో అచ్చు ఆ పదం అంతమైంది అనుకుంటే రామా అని రాగం తీయడానికి అర్థం ఉంటుంది, గౌరీ అని రాగం తీయడానికి అవకాశం ఉంటుంది, ప్రభూ అని రాగం తీయడానికి అవకాశం ఉంటుంది, కావవే అని రాగం తీయడానికి అవకాశం ఉంటుంది, కావు, ప్రభ్, చీత్ అంటే ఏం రాగం తీస్తాం. అలంత పదాలు ఎక్కువగా ఉండే భాషలో రాగమాధుర్యంతో ఏదీ వినిపించే అవకాశం లేదు. అజంత పదాలు ఎక్కువ ఉండే భాషలో రాగమాధుర్యానికి అవకాశం ఉంది. తీయదనం అంటే మాధుర్యం సంగీతంలోనే ఉంది కాబట్టి మామూలు మాటల్లో మనం చెప్పడం కంటే సంగీతంతో చేర్చి పాడినప్పుడు మధురంగా ఉండి వింటారు కాబట్టి. అన్యద్ ఆపాత మధురం అని సంగీతానికి ప్రత్యేకమైన బిరుదం ఇచ్చారు కాబట్టి చెవిలో పడగానే నీకు నచ్చుతుంది, అర్థం కావలసిన పని లేదు, అర్థం చేసుకుంటే మరింత బాగుంటుంది. సాహిత్యం అర్థం చేసుకుంటే కానీ దాని రుచి ఏమిటో తెలియదు. సంగీతంలో అర్థం చేసుకోవాల్సిన అవసరమే లేదు, ముందు వినగానే చాలా బాగుంటుంది, అర్థం చేసుకుంటే భావాన్ని బట్టి మరింత బాగుంటుంది. ఆ అర్థం కావడం అనేది మళ్ళీ సాహిత్య భాగమే, సంగీత భాగం కాదు. అందులో సంగీత భాగం వరకు చెవిలో పడితే చాలు. అందుకే కేవలం ఏ రకమైన అక్షరాలు లేని ఒట్టి ధ్వని కూడా ఆ సంగీతంలో వినిపిస్తూ ఉంటే వింటాం మనం. అదిగో ఆ తీయదనం పాటగా పాడదగిన, పద్యంగా పాడదగిన, గానంగా మధురంగా వినిపించదగినటువంటి మాధుర్యం తెలుగుకు ఉంది కాబట్టి తెలుగు తీయనైన భాష అన్నారు. పాశ్చాత్య భాషల్లో ఇటలీ భాషకి ఈ మాధుర్యం ఉందని మళ్ళీ అంటారు ప్రపంచ సాహిత్యవేత్తలు, భాషావేత్త. అందుకని తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, తూర్పు దేశాల్లో ఇటాలియన్ భాషని పోలిన మధురమైన భాష ఏదంటే తెలుగు అని ఐరోపా శాస్త్రజ్ఞులు, భాషావేత్తలు మనకి ఇచ్చినటువంటి బిరుదు. అందుకని తెలుగు భాష కన్నా తేనెలేదు. ఇవాళ తెలుగు భాషకి ముప్పు ఏర్పడిన విషయం గత వారం రోజులుగా అందరూ చర్చించుకుంటున్న విషయం. దీనికి కులం రంగు మతం రంగు పులిమేసి అనవసరపు రాజకీయాలన్నీ ఇందులో ప్రవేశపెట్టడం కంటే ముందు ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. ఒక భాషావేత్తగా, సాహిత్యవేత్తగా, సహస్రావధానిగా నాకు చెప్పడానికి హక్కే కాదు, చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది. ప్రశ్నించిన వాళ్ళల్లా మీ పిల్లలు తెలుగు మాధ్యమంలో చదివి, మీ పిల్లలు తెలుగు మాధ్యమంలో చదివారా, మీ తండ్రులు చదివారా, మీ మనవాళ్ళు చదువుతారా, ఈ ప్రశ్న వేయడం యుక్తియుక్తమైన మాట కాదు. పెద్దవాళ్ల నోట అసలే రాకూడదు. ఇది ఆ మాటకు వస్తే నాకు అందుకు అర్హత ఉంది మాట్లాడడానికి. మా పిల్లలు తెలుగులో చదవడమే కాదు, ఓ కుర్రాడైతే తెలుగే ఆధారంగా బతుకుతున్నాడు. మా పెద్ద అబ్బాయి పూర్తిగా తెలుగులోనే చదివాడు, హోటల్ మేనేజ్మెంట్లో చేరాడు. వాడికి అవసరమైన ఇంగ్లీషు మాట్లాడడానికి ఈ తెలుగు మాధ్యమం అడ్డం ఏం కాలేదు, వాడు హాయిగా బతుకుతున్నాడు. రెండో వాడైతే డిగ్రీ తెలుగు, ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు, పిహెచ్డీ తెలుగు, ఆంధ్ర మహాభారతం మీద పిహెచ్డీ, ఇప్పుడు వాడు ప్రవచనాలు చెబుతున్నాడు, పూర్తిగా తెలుగు మీద ఆధారపడి జీవిస్తున్నాడు. నాకు మళ్ళీ అంచేత కనీసం నాకు మాట్లాడే హక్కు ఉందని నేను అనుకుంటున్నాను. నేను ఆ విషయంలో చిత్తశుద్ధికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మన భాషకు మనం ప్రాధాన్యం ఇవ్వాల్సిందే అనుకున్నాం, ఇచ్చాం. మనం చేస్తేనే ఇంకోటికి చెప్పగలం అనుకున్నాం, చేసే చెబుతున్నాం. అసలు ఇది సరైన ప్రశ్న కాదు. అడిగిన వాడినల్లా నువ్వు తెలుగు మీద, మీ పిల్లలు తెలుగు మీడియంలో చదివారా అని పెద్ద చిన్న లేకుండా అందరి పట్ల, దేశంలోనే అత్యున్నత పదవుల్లో ఉన్న వాళ్ళ పట్ల కూడా దేశక్షేమాన్ని, భాషాక్షేమాన్ని, సాహిత్యాన్ని, సంస్కృతిని ఇన్నింటిని దృష్టిలో పెట్టుకుని పెద్ద మనుషులు గౌరవనీయమైన పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కూడా ఇలా ప్రశ్నించడం ఉందే, అది మొండితనం అవుతుంది కానీ జవాబు కాదు అది. అయితే ఇంకొక ప్రశ్న వెంటనే, అయితే ఈ ఆంగ్ల మాధ్యమమే ఉండాలి, తెలుగు అనేది వెళ్ళిపోవలసలు ఉండడానికి వీలేదు, ఒక సబ్జెక్టుగా ఉంటే చాలు అంటే అనే వాళ్ళందరూ ఇంగ్లీషులోనే మాట్లాడండి. ఈ రాజకీయ ఉపన్యాసాలు, ఓట్ల కోసం అడగడాలు, పాదయాత్రలు చేయడాలని తెలుగు ఇంగ్లీషులోనే చేయండి, తెలుగులో చేయకండి. అప్పుడు ఎవరికి అర్థమవుతుందో చూద్దాం. మరి సామాన్య జనానికి అర్థం కావాలి కాబట్టి మేము తెలుగులో మాట్లాడుతున్నాం ఇవన్నీ అనేవాళ్ళు, సామాన్య జనానికి అర్థం కావాలి కాబట్టి పాఠాలు కూడా తెలుగులోనే చెప్పాలి కదా. మామూలు మాటలు అర్థం కావడానికి మీరు తెలుగు భాష ఉపయోగిస్తుంటే పాఠాలు అర్థం కావడానికి తెలుగు ఉపయోగపడకపోతే ఏదో ఉపయోగపడుతుంది. మొండిగా ప్రశ్నించడం మొదలు పెడితే అవతల వాళ్ళు కూడా మొండిగా చాలా ప్రశ్నలు వేస్తారు. ప్రతి పర్వతాస్త్రానికి ప్రతి ఒక వాయువ్యాస్త్రం సమాధానంగా ఉంటుంది, ప్రతి ఆగ్నేయాస్త్రానికి ఒక వారుణాస్త్రం సమాధానంగా ఉంటుంది, బ్రహ్మాస్త్రానికి సైతం సమాధానాలు ఉన్నాయి. ప్రశ్నించుకుంటూ కూర్చోవడం కాదు. వాస్తవం ఏమిటంటే ఎక్కడ మాయ జరుగుతుందో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, చిన్నపిల్లలు, వాళ్ళ పక్కన వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా ఏ వర్గం వారైనా సరే నమస్కారం పెట్టి కోరుతున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో పెడుతున్నారు కాబట్టి నిబంధన, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రుల ముందు ఆలోచించండి. ఏ ఉద్యోగాల కోసం, వీటి కోసం భ్రమపడి మిమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో చదవండి, మీకేదో అద్భుత అవకాశాలు ఇస్తామని మాట్లాడుతున్నారో, ఆ ఇంగ్లీష్ మీడియంలో చదివి ఆ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇవాళ ఉద్యోగాల్లో ఉన్నారా? అసలు ఉద్యోగాలు ఉన్నాయా? ఉన్నవాళ్ళు అందులో జయం సాధించడానికి ఇంగ్లీష్ కారణం కాదు, ఇంజనీరింగ్లో వాళ్ళ సామర్థ్యం కారణం. లేని వాళ్ళందరూ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి లేదా అసలు పొందలేకపోవడానికి కూడా ఇంగ్లీష్ రాకపోవడం కారణం కాదు, అసామర్థ్యం కారణం, వైఫల్యం కారణం. ఒక వృత్తి పని ఏదైనా సరే బాగా చేయగలిగిన వాడిని భాష ఏది ఆపలేదు, భాష ఏది అభివృద్ధిని ఆపలేదు, కానీ భాష అభివృద్ధికి సహకరిస్తుంది. అందులో మాతృభాష సహకరించినట్టుగా మరొకటి సహకరించలేదు. ఇవాళ ఫీజులు కూడా ప్రభుత్వమే కట్టి చదివిస్తున్నటువంటి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న మహామాయ ఏమిటంటే తెలుగులో బోధిస్తున్నారు, కనుక్కోండి వెళ్ళి. ఎందుకంటే ఆ విద్యార్థులు ఎవరు ఇంగ్లీషులో చెబితే అర్థం చేసుకునే స్థితి లేరు, ఇంగ్లీషులో క్షుణ్ణంగా చెప్పగలిగిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు దొరకడం లేదు. మాయ జరుగుతోంది, మహామాయ జరుగుతోంది. రేపు పొద్దున ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినా కూడా జరిగేది తెలుగులోనే చెప్పాలి పాఠశాలల్లో, సమర్థులైన వాళ్ళు లేరు. ఇవాళ ఇంతవరకు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఇందులో చెప్పిన వాళ్ళు ఒక్కసారిగా అందులోకి మారమంటే వాళ్ళకే కష్టమే. భాషాపరమైన చైతన్యానికి స్వాగతం. ఎవరికి వ్యతిరేకంగానూ, ఎవరికి అనుకూలంగానూ మనం మాట్లాడుకోగల, కానీ భాషని అసలే కొడిగట్టుకుపోతున్న దీపంలా ఉన్నటువంటి ఆంధ్ర భాషని కాపాడుకోవలసిన బాధ్యత అన్ని వర్గాల మీద, అందరు వ్యక్తుల మీద ఉంది. ఇది కూడా కోల్పోతే మనం ఆంధ్రులమని చెప్పుకునే హక్కే లేదు. అసలు ముఖ్యంగా ముందు ఉద్యోగాల గురించి మాట్లాడే ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ, పెద్దలు కానీ ఆలోచించాల్సింది ఒకటి ఉంది. అసలు తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాల్లో ప్రాధాన్యం అని చెబితే అందరూ తెలుగు మాధ్యమంలో చదువుకుంటారు కదా, ఆ రకంగా ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. పైగా 75% ఉద్యోగాలు స్థానికులకే అని ప్రకటిస్తున్నారు. ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానంలో 75% ఉద్యోగాలు చిత్తూరు జిల్లా వాళ్ళకి ఇస్తాము అన్నారు. నేను చాలా సంతోషించాను ఆ విషయానికి. స్థానికులకు ప్రాధాన్యం ఇస్తే స్థానిక వ్యక్తిగా, స్థానిక భాషను ప్రేమించే వ్యక్తిగా, స్థానిక పండితుడిగా నేను చాలా సంతోషిస్తాను. చాలా సంతోషం, అది మంచి నిర్ణయమే. మన వాళ్ళకి ముందు ఇచ్చుకోవాలి, తర్వాతే పైవాళ్ళు. ఎప్పుడు కూడా ఎవరైనా 35 ఇంటికి వస్తే బొట్టు పెట్టే 35 ముందు తాను పెట్టుకుని అవతల 35కు పెడుతుంది, తాను పెట్టకుండా పెట్టదు. ఒకవేళ పాపం బొట్టు పెట్టుకునే అవకాశం లేదని బాధపడేవాళ్ళు కూడా ఏం చేస్తారు, కుంకంబరిని నేను గడప మీద పెట్టి అమ్మ గడపకు బొట్టు పెట్టి నువ్వు పెట్టుకోమ్మా అంటారు. వాళ్ళ ఇంటి గడపకు బొట్టు పెట్టాకే అవతల వాళ్ళని పెట్టుకోమని చెబుతారు. అంచేత మన వాళ్ళకి మనం ముందు ఉద్యోగాలు ఇవ్వడం, తర్వాత పై వాళ్ళకి ఇవ్వడం అనేది సర్వ విధాలా సమర్థించవలసిన విషయం. ఏదో కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విషయంలో అది పనికిరదు కానీ, అంత మంచిది కాదు కానీ మిగిలినవన్నిటికీ పర్వాలేదు. అటువంటిప్పుడు ఒక్కసారి దయచేసి ప్రభుత్వంలో పెద్దలు ఆలోచించండి. మీరు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 75% స్థానికులకే ఇవ్వదలుచుకున్నప్పుడు, తిరుమల తిరుపతి ఉద్యోగాలు కూడా స్థానికులకే ఎక్కువ ఇవ్వాలి అనుకున్నప్పుడు, స్థానిక భాష తెలుగు కదా, తెలుగు మాధ్యమంలో చదువుకుంటే మేము ప్రాధాన్యం ఇస్తామని చెప్పొచ్చు కదా. అందరూ తెలుగు మాధ్యమంలో చదువుకుంటారు కదా. ఉన్నదాన్ని బలం చేయడం మానేసి కొత్తదాన్ని తెచ్చిపెట్టి ఉన్నదాన్ని నాశనం చేసుకుంటే, వెనక చెన్నయ్యూరి గారు చెప్పినట్టుగా మబ్బు నీళ్లు నమ్మి చేల నీరు బయలుజల్లినట్టు కాదా. మేఘాలు కురుస్తాయని నమ్ముకుని ఉన్న నీరు చేలో నీరు బయట జల్లుకుంటే ఉభయభ్రష్టత్వం కాదా, రెంటికి చెడిన రేవడి కామా. ఇంకొక మాట చెప్పి నేను అసలు విషయంలో ఇక్కడ తాను సందర్భం వచ్చింది మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఒక్క మాట చెబుతాను. దయచేసి మీకు ఇంగ్లీషు రావడం, ఉద్యోగాలు రావడానికి ఇంగ్లీష్ ఉపయోగిస్తుందో నాకు తెలియదు, కానీ ఆ చేసిన వచ్చిన ఉద్యోగం నిలబడాలంటే మాత్రం తెలుగు సాహిత్యం, తెలుగు పద్యాలు, తెలుగు కవిత్వం, తెలుగు సామెతలు, తెలుగు జాతీయాలు, తెలుగు నుడికారాలు లేకుండా నిలబడదు. ఒక్క సామెత, ఒక్క జాతీయం, ఒక్క పద్యం ఉద్యోగాలు నిలబెట్టగలదు. నేను చెబుతాను ఒక్క మాట, తెలుగు జాతీయం తలలో నాలుక, ఒక్క జాతీయం, కొన్ని వేలు ఉన్నాయి ఇటువంటివి. మన శరీరం మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని జాతీయాలు ఉన్నాయి తెలుగులో, అన్ని సామెతలు ఉన్నాయి. అసలు సామెతలన్నీ పోగు చేస్తే ఒక సూర్యరాయ ఆంధ్ర నిఘంటు సరిపోనన్ని సంపుటాలు అచ్చువేయచ్చు. అన్ని సామెతలు ఉన్నాయి, అన్ని ప్రాంతాల్లో అన్ని సేకరిస్తే లక్షలండానికి వెళ్ళేది, బహుశా కోటి దాటిపోతుంది. ఇవాళ ఏ సామెత అయినా ఎవరికైనా తెలుసా? 9848 అంటే చరవాణి సంఖ్య అర్థం చేసుకోలేని పరిస్థితులకు మన పిల్లలు వెళ్ళిపోయారు. 9848 అని చెబితే తప్ప దిక్కు లేదు. ఇంకా వాళ్ళని ఏం చేయదలుచుకున్నాం మనం? తలలో నాలుక అని ఒక్క జాతీయం చూడండి, ఇవాళ మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల ఒత్తిడి మొత్తం పోగొడుతుంది. అంతేకాదు ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేస్తూ, రకరకాల మనుషుల మధ్యలో పనిచేస్తూ, ఎలా పనిచేయాలా అని నీరసపడే వాళ్ళందరికీ పనిచేస్తుంది. తలలో నాలుక అని ఒక్క జాతీయం, అందరికీ తల ఉంది, అందులో అందరికీ నాలుగు ఉంది, 32 పళ్ల మధ్యలో నాలుగు ఉంది. ఇందాక నుంచి 10-15 నిమిషాలుగా నా నాలుక వాగుతుంది, ఏళ్ల తరబడి వాగుతుంది. కానీ ఇంతసేపు ఈ కాసేపు గమనించండి మీరు, ఇంతసేపు ఇలాగ అనర్గళంగా మాట్లాడుతున్న నాలుక ఏ ప్రతి పంటిని తాకాల వద్దా, దంతాలని, పళ్ళని, మునిపళ్ళని, ముక్క పళ్ళని అన్నిటినీ తాకాల వద్దా. కానీ అన్నిటినీ తాకుతోంది, దాని అవసరం చూసుకుని వెనక్కి వచ్చేస్తుంది. ఇంతసేపు మాట్లాడుతున్నా ఏ పంటి కింద నాలిక పడలేదు, నాలిక ఖర్చుకోవడం జరగలేదు. ఒకసారి నాలిక ఖర్చుకుంటే ఏడాది వరకు మళ్ళీ ఖర్చుకోకుండా జాగ్రత్త పడతాం. పొరపాటు మాట మాట్లాడితేనే నాలిక ఖర్చుకున్నామని జాతీయం వాడతాం. అంత గొప్ప తెలుగు భాష, అభివ్యక్తి తెలుగులో అంత బాగా ఉంటుంది. నాలిక ఖర్చుకోవడం అనరు, పొరపాటు మాట్లాడితే నాలిక ఖర్చుకున్నామంటారు. అంత గొప్ప మాటలు ఉన్నాయి. ఇవాళ పిల్లలకి ఆత్మహత్య పని లేకుండా, హత్య పని లేకుండా సుఖజీవనం సాగించడానికి అవసరమైన సామెతలు, జాతీయాలు, పద్యాలు, సాహిత్యం మొత్తం తెలుగులో ఉన్నట్టుగా ప్రపంచంలోనే ఏ భాషలో లేదు అని గర్వంగా చెప్పగలను, నమ్మకంతో చెప్పగలను. ఇంతకంటే ఏవో గొప్పగా ఆంగ్లంలో ఉన్నాయి అంటే అంతకంటే గొప్పగా చూపించడానికి సిద్ధంగానూ ఉన్నాం. మన భాషలోనే మనకుండగా అవతల భాషలకు మనకు అంత ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలి? ఒక్క తలలో నాలుక, నాలుక అనేది ప్రతి పంటిని తాగుతుంది. పోనీ ఈ పళ్ళు ఏమన్నా ద్రాక్ష పళ్ళా, అట్టి పళ్ళా, మెత్తగా ఉంటాయా? అవి ముక్కపళ్ళు, మూతిపళ్ళు, కూరపళ్ళు, కోసుపళ్ళు, రంపాలు, బ్లేళ్ళును. దీనికి ఇంత పడినా నాలుగుకి ప్రమాదమే. కానీ కేవలం నరాలు నేను నాలుక వెన్న ముద్దకి రంగు ఎర్రటి రంగు వేస్తే అంత ఎంత మృదువుగా ఉంటుందో అంత మృదువుగా ఉండే నాలిక అన్ని పళ్ళని దంతాలని తాకుతూ తన పని తాను చూసుకుని వెనక్కి వచ్చేస్తుంది. ముట్టుకో వెనక్కి వచ్చే, ముట్టుకో వెనక్కి వచ్చే, నీకు అవసరం కాబట్టి ముట్టుకో అంతే. వెళ్ళు వెనక్కి వచ్చే, వెళ్ళు వెనక్కి వచ్చే. ఇది ఉద్యోగులకు ఎంత ఉపయోగపడుతుందండి? ఎంత యజమానులు ఒకవేళ ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నా, సాటి ఉద్యోగులు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నా, ఎంత కింది తరగతి ఉద్యోగి అయినా హాయిగా చేసుకోవాలంటే ఉద్యోగం తలలో నాలుగు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వాళ్లతోనూ మనం వ్యవహరించడం తప్పదు. వాళ్ళ వల్ల మనకి ప్రమాదం లేకుండా ఉంటే చాలు. అనవసరంగా తిట్టి కొట్టి తగాదాలు తెచ్చుకోకలేదు. ఓ ఆవేశాలతో మాట్లాడి అనవసరంగా చేస్తే ఉద్యోగాలు మనమే పోతాయి. పైవాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు, పైవాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు. అద్దెకున్నవాడికి కోపం వచ్చినా, యజమానికి కోపం వచ్చినా వెళ్ళిపోవలసింది అద్దెకున్నవాడే. కానీ యజమాని వెళ్ళిపోడు కదా. అరిటాకు మీద ముళ్ళు పడినా, ముళ్ళు మీద అరిటాకు పడినా, అరిటాకే ఏదో హాని జరుగుతుంది అంటారు. ఎప్పుడైనా ఎవరికి హాని జరుగుతుంది? నౌకరికి హాని జరుగుతుంది, యజమానికి ఎందుకు జరుగుతుందండి? ఆ నౌకరి స్థితిలోంచి యజమాని స్థితి వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎవరి దగ్గరికి ఎలా ముట్టుకుని వెనక్కి వచ్చేయాలి, ఎవరిని కాస్త రాసుకుని పూసుకుని తిరగాలి, ఎవరితో సాంగత్యం పెంచుకోవాలి, ఎంతవరకు ఉండాలి మనం అని ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి తలలో నాలుక అని ఒక్కడ చాలండి. మొత్తం జీవితం అంతా తలలో నాలుకలో ఉండగలిగితే ధర్మ అర్థ కామాలనే మూడు పురుషార్థాలు కాదు, మోక్షాన్ని కూడా పొందొచ్చు. అంత గొప్ప జాతీయాలు మన తెలుగు భాషలో మనకుండగా, ఒకవేళ ఇంగ్లీషులో ఉంటే ఉండుగాక, మన భాషలో మనకుండగా ఇంకోళ్ళని ముష్టెత్తుకోవలసిన అవసరం మనకి లేదు కదా. ఈ భాష అంటే కేవలం మాట్లాడుకోవడం పొరపాటు. భాష అంటే జీవితం, భాష అంటే పురుషార్థాలు, భాష అంటే మొత్తం జీవనం అనే సంగ్రామాన్ని ఎదుర్కొనే ఆయుధం, భాష అంటే చివరికి భగవంతుడిని చేరుకునే మోక్షం. అటువంటి భాషని మాధ్యమంగా కూడా నిలబెట్టుకోవాలి. ఏదో ఒక సబ్జెక్టుగా చెబుతాం, బాగా చెబుతాం, ఈ మాటలు వద్దండి. ఆ ఒక సబ్జెక్టుగానే ఆంగ్లాన్ని బాగా చెప్పమనండి, మాధ్యమం తెలుగు పెట్టుకోమనండి. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తెలుగు మాధ్యమం పెట్టే విధానం రావాలని నేను ఎంతో కాలంగా మొత్తుకుంటున్నా. అసలు ప్రభుత్వం చేయవలసిన పని ఏమిటంటే ముందు ప్రైవేటు పాఠశాలను నియంత్రించాలి. ఎల్కేజీ యూకేజీ అనే వ్యవస్థ కనీసం 5వ తరగతి వరకు రద్దయితే తప్ప జాతి బాగుపడే అవకాశం లేదండి. తల్లి కడుపులోంచి ఆంగ్లం నేర్పుతున్నాము అంటే వాడికి బతికే విధానం చెప్పట్లేదు మనం, చచ్చిపోయే విధానం చెబుతున్నాం మనం. భాషను చంపట్లేదు, బిడ్డలను చంపేస్తున్నాం. ప్రైవేటు పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేసి తెలుగు మాధ్యమం పెట్టవలసిన పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇలాగైతే కొడిగట్టిన దీపాన్ని ఇంకాస్త ఒత్తి ఏదో రకంగా కాశీకంఠం గదలో కార్తీక మాసంలో గుణనిధి తన పంచే కొస చింపి నూనెలో ముంచి ఆ కొడిగట్టిన దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసిన ప్రయత్నమైనా మనం చేయకుండా ఆ కొడిగట్టుతున్న దీపాన్ని ఇంకాస్త వెనక్కి లాగేస్తున్నాము అంటే భాషకు ఏం చేస్తున్నామో పరిపాలకులు పరిపాలితులు ఆలోచించుకుందురుగాక. అమ్మ ప్రేమ కన్న కమదనము లేదు, తెలుగు భాష కన్నా తినలేదు, దినసేవ కన్న తీర్థయాత్రయలేదు, దైవభక్తి కన్నా ధనము లేదు. తల్లి ప్రేమ కంటే కమ్మదనం లేనట్టే, తెలుగు భాష కంటే తేనే తీజనైన భాష లేనట్టే, దీనసేవ కంటే తీర్థయాత్రయలేదు. మనం గుర్తుపెట్టుకో, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని గుళ్ళ చుట్టూ తిరిగినా ఒక పేదవాడికి, ఒక బలహీనుడికి మాట సాయమో ధన సాయమో చేయువుతో వాయువుతో ఇవ్వడం కంటే గొప్ప ఉపకారం ఏదీ లేదు. మనం ఏదైనా ఇంట్లో ఏదైనా జరిగితే మొక్కుకుంటాం కదండి. మొక్కుకోవలసిన విధానం ఏమిటంటే ఫలానా గుళ్ళోకి వెళ్ళి నేను తలనీలాలు ఇస్తాను, లేదా ఫలానా గుళ్ళోకి వెళ్ళి నేను అభిషేకం చేయిస్తాను కాదండి. మా పిల్లాడికి జ్వరం తగ్గితే సాంఘిక సంక్షేమ హాస్టల్లో 10 లీటర్ల పాలు నేను ఇస్తానని మొక్కుకోండి, తగ్గుతుంది ఖచ్చితంగా. సమాజ సేవని మించిన సర్వేశ్వర సేవ లేదు. మా అమ్మాయికి పెళ్ళి అయితే 100 మంది పేదలకి బట్టలు కుట్టిస్తాను, బట్టలు దానం చేస్తానని మొక్కుకోండి. మా అబ్బాయికి పెళ్ళి అయితే 4 పేదవాళ్ళకి నేను కనీసం 1 లక్ష రూపాయల లోపైనా ఖర్చు పెట్టి, 4 లక్షలు ఖర్చు పెట్టి నేను ఇల్లు కట్టిస్తానని మొక్కుకోండి. జమీందారులైన వాళ్ళు కోట్లకు కోట్లు పెళ్ళిళ్ళ పేరు మీద, పేరెంటాల పేరు మీద ఖర్చు పెడుతున్నారు. పేదవాళ్ళకి ఇల్లు కట్టించడానికి, వస్త్రదానం చేయడానికి, ధనదానం చేయడానికి, గృహదానం చేయడానికి ఏమీ ఇబ్బంది పడక్కల. ఆడంబరాల కోసం, ఆర్భాటాల కోసం, ఇంత చెత్త అంతా బయట పారేయడం కోసం, తినే ఆహారం కంటే బయట పడేసే ఆహారం ఎక్కువైన పరిస్థితులు, కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెట్టడం కంటే పేద ప్రజల కోసం, సమాజంలో బలహీన వర్గాల కోసం ఖర్చు పెట్టడం ఎంత బాగుంటుంది. అది కూడా గౌరవంగా, వారి ఆత్మాభిమానం నిలబడే విధంగా, నీకు ఇవ్వడం మాకు అవకాశం అయ్యా అని బొట్టు పెట్టి ఆనందంగా ఇవ్వాలి. వారు ఏదో లేని వాళ్ళు, వారికి సాయం చేస్తున్నామని ఓ దర్పం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. నారాయణ సేవ అన్నారు దాన్ని మన సంస్కృతులు, అదే దీనసేవ. దాన్ని మించిన తీర్థయాత్ర లేదు. మనం మొక్కుబళ్ళన్నీ ఇలా సాగాలి. దేవుడు గుళ్ళో మొక్కుకుని గుళ్ళో మొక్కు తీర్చుకున్నామని కాదు అక్కడ. ఇది మొత్తం సమాజమంతా దేవాలయమే. సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో, సమాజమే దేవాలయం, వ్యక్తే జీవుడు అని శంకరాచార్య చెప్పిన మాట వేదాంతులేండి వాళ్ళు. ఇక నాలుగో మాట, దైవభక్తి కన్నా ధనము లేదు. ఇవాళ యువతి యువకులు చాలామందిలో నీరసాలు నిస్పృహలు ప్రవేశిస్తున్నాయి. దైవభక్తి, భగవన్ నామస్మరణ, ఏమున్నా దేవుడు ఉన్నాడు, ఎన్ని ఉన్నా అమ్మవారు ఉంది చూసుకోవడానికి అనేటువంటి నమ్మకం ఉండాలి. నిత్యము మనస్సులో నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాల్లో ఏదో ఒకటి మోగుతూ ఉండాలి. దాన్ని మించినటువంటి ధనం లేదు. ఇప్పుడు మనం 632 నామం శేషాన్ని చెప్పుకుందాం. సింధూర తిలకాంచిదాయై నమః. ఎర్రని చూర్ణాన్ని ఈ సీమంత భాగంలో పెట్టుకునేవారు, దాన్ని సింధూర తిలకం అంటారు. కస్తూరి బొట్టిన లలాటం మీద పెట్టుకుంటారు, అది కూడా ఇక్కడ తిలకం అంటే బొట్టు అని అర్థం ఉంది కాబట్టి కస్తూరి తిలకం అని కూడా అన్నారు కాబట్టి అది కూడా చెప్పుకోవచ్చు. ఎర్రని చూర్ణం ఈ లలాట సీమంతంలో కస్తూరి బొట్టు లలాటం మీద. దీనికే మనకి శ్యామలా దండకంలో కాళిదాసు వర్ణన ఉంది. కామలీలాధను సన్నిభభ్రూలతా పుష్ప సందేహ కృత్యారు గోరోచనా పంక కేళీ లలామాభిరామే సురామే రమే. కామలీలాధను సన్నిభభ్రూలత, కాముడు అంటే మన్మథుడు. మన్మథుని యొక్క ధనుస్సుతో సమానంగా అందంగా ఉందమ్మా నీ కనుబొమ యొక్క నీ భ్రూయుగ్మం, కనుబొమల జంట అన్నాడు కాళిదాసు. అంటే సరిగ్గా ఈ కనుబొమ రెండు కలిపి మధ్యలో ఇలాగా ఈ గీతలాగా ఉండడం చూస్తే ధనుస్సులా ఉంటుంది. ధనుస్సుకు మధ్యలో ఇలా పిడికిలు పెట్టుకునే చోట లస్తకం అంటారు. అదేమో ఇలాగ ఒక బద్దీలా ఉంటుంది, ఒక కమ్మీలాగా. ఆ పైన ఇలాగ వంపుగా ఉంటుంది, కింద మళ్ళీ వంపుగా ఉంటుంది. సరిగ్గా మన మధ్యలో నుదుటి భాగంలో ఈ ముక్కుకు పైభాగం ఇలా ఒక చిన్న గీతలా అడ్డంగా ఉంటే ఇదొక ఇటొక వంపు ఇటొక వంపు సరిగ్గా ధనుస్సులా ఉంటుంది. అందుకని ఏ స్త్రీ యొక్క కనుబొమ్మల భాగాన్నైనా ధనుస్సుతో పోలుస్తారు. ఇక్కడ అమ్మవారి యొక్క కనుబొమ్మల భాగం కాబట్టి మన్మథుని యొక్క ధనుస్సుతో పోల్చారు, కాస్త అందము శృంగారము రెండు భావాలు కలగడానికి. అటువంటి భూ ఆ మన్మథుని ధనుస్సు లాంటి కనుబొమ్మల భాగం లతలా ఉందట, మళ్ళీ తీగలా ఉందట. దానికి మరి తీగ అయితే పువ్వులు పోస్తాయి కదండి అంటే అలా పూసినటువంటి పువ్వే అమ్మవారు పెట్టుకున్న కస్తూరి బొట్టు వరాలు అది కాళిదాసు. కామలీలా ధనుస్సన్నిభభ్రూలత పుష్ప సందేహ కృత్ చారు గోరోచనా పంక కేళీ లలామాభిరామి. ఆ కనుబొమలనేటువంటి లతకి పూసిన పువ్వేమో అన్నట్టుగా నీ నుదుటి మీద ఉన్నటువంటి బొట్టు ప్రకాశిస్తోందమ్మా సింధూర తిలకాంచితాయ నమః అన్నాడు కాళిదాసు. ఇక్కడే మన పురాణాల నుంచి హనుమంతుణ్ణి ఎంత స్ఫూర్తిగా తీసుకోవాలో చెప్పుకోవాలి. హనుమంతుడికి సింధూర వర్ణం అంటే చాలా ఇష్టం. సింధూర వర్ణాంచితమ్మని హనుమంతుడిని వర్ణిస్తారు. హనుమంతుని శరీరానికి దేవాలయాల్లో కూడా సింధూర వర్ణం వేస్తారు, ఎర్రటి గంధం పోస్తారు సింధూర వర్ణం. సరిగ్గా స్త్రీలు లలాట భాగంలో ఈ సీమంతంలో పెట్టుకున్నటువంటి తిలకం రంగే. ఆ వర్ణం ఎందుకు ఇష్టం? ఆయనకేదో ఆ వర్ణం ఇష్టం అనగానే 4 సింధూరం పెద్ద పెద్ద డబ్బాల్లో కొనుక్కొచ్చి అక్కడ పెట్టేయడం, దాన్ని ఆయన ఎత్తి మీద పోసేయడం కాదు. ఎందుకు ఆయన ఇష్టపడతాడు ఆ రంగాన్ని, ఆ రంగుని? దేవతలకు ఏదైనా ఇష్టము అనగానే దాని వెనకాల ఒక తత్వం ఉంటుంది. ఎందుకంటే ఇష్టాయిష్టాలు ఉండేవాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు జీవుడు. జీవుడికి ఇష్టాయిష్టాలు ఉంటాయి, దేవుడికి ఉండవు. దేవుడు ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉంటాడు. అటువంటి దేవుడికి ఏదైనా నైవేద్యం ఇష్టం, ఒక దండ ఇష్టం, ఒక ఆకు ఇష్టం, ఒక పువ్వు ఇష్టం అన్నారంటే అది ఎందుకు అని అడగాలి, తెలుసుకోవాలి. అది ఇష్టమన్నారు కదా అని ఒక లక్షాకులు పట్టుకెళ్ళి అక్కడ వారగడం కాదు. ఎందుకు ఇష్టం అన్నారో తెలుసుకుంటే అది జీవితానికి అనుభవించుకుంటాం మనం. అంటే హనుమంతుడికి సింధూరం ఎందుకు ఇష్టం? 23.5 గంటల్లో రామాయణంలో వాల్మీకి సాక్షిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడమని చెప్పే ధైర్యం నాకు లేదు, తెలుగును నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం.